பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. பேஜ் 60 ரெண்டாவது அத்தியாயம் மொதட்டி மந்திரம். திருப்த பாலா கீர்ஹானூஜானஹ கார்க்ய ஆஸ சஹோவாச அஜாத சத்ரும் காஷ்யம் ப்ரஹ்மதே ப்ருவாணீதி சஹோவாச அஜாத சத்ருஹு ஸஹஸ்ரம் மே தஸ்யாம் வாசி தத்மஹ ஜனகோ ஜனக இதி வை ஜனா தாவந்தி இதி. அஜாத சத்ரு ராஜு ஞானி அயினட்டுவண்டி ராஜு ஞானி அயினட்டுவண்டி அஜாத சத்ரு தெக்கரிக்கி கார்க்ய கர்க்ககோத்ரானிக்கு செந்தினட்டுவண்டி பாலாகி அனேட்டுவண்டி பிராமணுடு சமீபிஸ்தாடு. எந்துக்கு சமீபிஸ்தாடு அண்டே தன பாண்டித்யான்னி வித்யனி பிரதர்சிஞ்சடம் கோசம். அலா வித்ய பிரதர்சிஞ்சடம் வலன ராஜுகாரு தக்ஷிண இஸ்தாரு. ஆ தக்ஷிண தீஸ்கெள்ளி குருகாரிக்கு இவ்வாலி. தானிக்கோசம் விவாகம் சேசுகுனே வரக்கு வச்சே தக்ஷிணந்தா குருகாரிக்கு. விவாகம் அயின் தர்வாத பாரியக்கு. கனுக தக்ஷிண கோசம் ராஜுகாரி தக்கருக்கு வெள்ளாடு பாலாக்கி. ఎటువంటి బాలాకి అని చెప్తున్నది ఉపనిషత్తు. దృప్త బాలాకి, చాలా గర్వం విద్యాగర్వంతో ఉన్నటువంటి బాలాకి. విద్యాగర్వం చదవడం వలన శాస్త్రం చాలా గర్వం వచ్చింది ఆ విద్యార్థిలో. అటువంటి బాలాకి వెళ్ళి రాజుగారి దగ్గరికి, నేను బ్రహ్మను గురించి మీకు చెప్తాను అన్నాడు. అప్పుడు అజాత శత్రువుకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దానం చెయ్యాలని ఉంటుంది చాలామందికి. ఆ దానం చెయ్యాలన్నప్పుడు సరియైన వ్యక్తి వస్తే ఆ దానం స్వీకరించడానికి సంతోషంగా ఉంటుంది. అందుకని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ, జనకో జనకో హవై ధావంతి ఇతి. ఈ మొదటి మంత్రంలో చివరి లైన్లో జనక జనక ఇతి వై జనాహ ధావంతి. అందరూ జనకుడు జనకుడు అనే వెళ్తూ ఉంటారు. చాలామంది జనకుడు కూడా దానం చేస్తుంటాడు, ఆయన దగ్గరికి వెళతారు. నా దగ్గరికి కూడా వచ్చావు కదా ఆ దానం స్వీకరించడానికి, నాకు చాలా సంతోషం అని చెప్పి అజాత శత్రువు తన భావాన్ని వ్యక్తం చేశాడు. ఏమిస్తాడు దానం అంటే, సహస్రం మే తస్యాం వాచి దద్మహ. ఇంకా ఏం అడగలేదు, ఏం చెప్పలేదు ఆయన. అసలు ఆ మాట అన్నందుకే నేను మీకు బ్రహ్మాన్ని గురించి చెప్తాను అని అన్నప్పుడే ఆ మాటకి దానం చేస్తానన్నాడు. 1000 ఆవుల్ని దానం చేస్తాను అంటే రాజుకు దానగుణం ఉండాలి, పండితుడికి పాండిత్యం ఉండాలి. పండితుడికి పాండిత్యం ఉండాలి, రాజుకు దానం చేసే గుణం ఉండాలి. అంటే ధనం ఉన్నవాడికి దానగుణం ఉండాలి, విద్య ఉన్నవాడికి నేర్పే గుణం ఉండాలి. అది అర్థం. అక్కడ ధనం ఉండంగానే సరికాదు, ఆ ధనాన్ని దానం చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా విద్య ఉండగానే సరికాదు, విద్యని కూడా దానం చెయ్యాలి. విద్య చెప్పాలి అవతల వాళ్ళకి, తెలియచేయాలి. విద్యాదానం ధనదానం. రాజుగారేమో ధనదానం, పండితుడేమో విద్యాదానం. విద్యని తెలియజేయడం అవతల వాళ్ళకి అది చాలా అవసరం. ఈ యొక్క శ్లోకం మనం ఇంతవరకు చూసాం. ఇక్కడ ఏం చెప్పబోతున్నాడంటే, బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నాను అని అన్నప్పుడు అజాతశత్రువు అడుగుతున్నాడు, ఏం బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నారు? ఇక్కడ రాబోయే విషయం ఏమిటంటే, ఏం బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నారు అని అంటే, నేను ఈ యొక్క స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఉపాసన చేస్తున్నాను అంటాడు రాబోయే మంత్రాలు. అంటే చైతన్యము స్థూల ప్రపంచం సంబంధం కలిగి ఉంటే విరాట్ అన్నాం. విరాట్ అంటే ఎవరు? స్థూల ప్రపంచ అభిమాని చైతన్యం బ్రహ్మ విరాట్ అన్నాం. సూక్ష్మ ప్రపంచ అభిమాని చైతన్యం హిరణ్య గర్భ. వీరిద్దరూ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము రెండు జడం. స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచం. స్థూల ప్రపంచం అంటే మనకి కంటికి కనపడే ప్రపంచం, వ్యక్త ప్రపంచం. సూక్ష్మ ప్రపంచం అంటే మనకు కంటికి కనపడనటువంటి అవ్యక్త ప్రపంచం. ఈ రెండు కూడా జడం. అప్పుడు దానితో చేరినటువంటి చైతన్యం ఎప్పుడైతే చేరుతుందో, అంటే సంబంధం ఉంటుందో, ఈ సూక్ష్మ ప్రపంచం స్థూల ప్రపంచం కార్యం కనుక ఆ చైతన్యం కూడా వాటితో చేరడం వలన విరాట్ హిరణ్య గర్భ అని పేరు పొంది కార్యంగానే ఉంటుంది. ఎందుకంటే కార్యంతో సంబంధం పెట్టుకోవడం వలన ఆ విరాట్ అని పేరు పొందిన చైతన్యం హిరణ్య గర్భ అని పేరు పొందినటువంటి చైతన్యం కార్యరూపంగానే ఉంటుంది, కార్యమనే పిలువబడుతుంది. కార్యం అంటే ఏమిటి? ఒక ప్రోడక్ట్ అంటారు. ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది కార్యం. ఉత్పత్తి అయిన దాన్ని కార్యం అంటారు. ఉత్పత్తి కాని దాన్ని, ఉత్పత్తికి కారణమైన దాన్ని కారణం అంటారు. ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలకి, అంటే విరాట్ హిరణ్య గర్భులకు కారణం ఎవరు అంటే, కారణ ప్రపంచ సహిత చైతన్యం ఈశ్వర. ఇదంతా మీకు తెలుసు. కారణ ప్రపంచ సహిత ఈశ్వర ఈ హిరణ్య గర్భ విరాటులకు కారణం. ఈ దృప్త బాలాకి ఏం చెప్తున్నాడు, నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను, బ్రహ్మ గురించి మీకు చెప్తాను అన్నప్పుడు ఈ కార్యం బ్రహ్మ గురించి చెప్తాడు, ఈ కార్యబ్రహ్మ గురించే చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు అంటాడు, నాకు వద్దు చెప్పవాకు చెప్పవాకు అంటాడు. ఏముంది కార్యబ్రహ్మ గురించి చెప్పేది, ఆ ఉపాసన వలన ఏం ప్రయోజనం? కార్యాన్ని ఉపాసన చేస్తే మనకు వచ్చే ఫలం చాలా అల్పం. ప్రాపంచిక భోగాలు, సాధన చతుష్టయ సంపత్తి వస్తాయేమో కానీ మోక్షం రాదు అని చెప్తారు. అలా చెప్పుకుంటూ వస్తాడు. తర్వాత కారణం బ్రహ్మ, తర్వాత పంచభూతాలు ఎలా ఉపాసన చేస్తున్నాడు తాను అని చెప్తూ ఉన్నప్పుడు, అసలు కార్యం బ్రహ్మ జ్ఞానం అల్ప జ్ఞానం, ఆ కార్యబ్రహ్మ జ్ఞానం కూడా సరిగా లేదు ఈ బాలాకి, గార్గ్యుడికి. ఈ అల్పమైన జ్ఞానానికి ఎంత గర్వం! కార్యబ్రహ్మ జ్ఞానం అల్ప జ్ఞానం, అది సరిగా లేదు ఆ జ్ఞానం కూడా, దానికి అంత గర్వమా? ఉపనిషత్తే చెప్పింది, ఉపనిషత్తే పేరు పెట్టింది దృప్త బాలాకి అని చూడండి. కనుక మనం అన్నీ తెలుసుకున్నాము అని చెప్పి వెళితే, అజాతశత్రువు చాలా జ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా ఒక పండితుడు వచ్చినప్పుడు, బ్రాహ్మణుడు వచ్చినప్పుడు గౌరవించాలి. తెలీదు ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో, ఏం తెలుస్తుంది మనకు తెలియదు కదా, అందుకని గౌరవించాడు. ముందు సహస్రం దదామి అన్నాడు, 1000 ఆవులను ఇస్తానన్నాడు, బంగారం ఇస్తానన్నాడు, ఎన్నెన్నో ఇస్తాను, అవన్నీ చెప్పాడంటే ఎంత గౌరవమో చూడండి. మనిషి వ్యక్తిని గౌరవించడం అనేది ఎంత అవసరం, పండితుణ్ణి గౌరవించడం అనేది మనకి ఇక్కడ రాజు వల్ల తెలుస్తున్నది. ఆయన జ్ఞాని అయినప్పటికీ కూడా మనం చెప్తాం, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని. జ్ఞాని కనుక గంభీరంగా ఉన్నాడు, ఏమి జ్ఞానం లేనివాడు దృప్త బాలాకి అయినాడు గర్వంతో. కనుక ఈ మంత్రం వరకు మనం చూసాం క్రిందటి వారం. ఇప్పుడు రెండవ మంత్రంలో ప్రవేశిస్తాం. ఏం చెప్పబోతున్నాడు రెండవ మంత్రం? సహోవాచ గార్గ్యః య ఏవాసావాదిత్యే పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచాజాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధారాజేతి వా అహం ఏతముపాసయితి. సయ ఏతమేవ ముపాస్తే అతిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధా రాజా భవతి. అక్కడ మూ అని రాసుకోవాలి, మా అనున్నది, కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండవ మంత్రం నుండి 13వ మంత్రం వరకు 12 కార్యబ్రహ్మ ఉపాసనలు చెప్తున్నాడు. ఎవరు అంటే బాలాకి, గార్గ్యః గార్గ్యుడు చెప్తున్నాడు 12 కార్యబ్రహ్మ ఉపాసనలు లేక హిరణ్యగర్భ ఉపాసనలు. హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన ఉపాసన గురించి ఇక్కడ అంటే దీన్ని విశ్వరూప ఉపాసనం అంటారు. విరాట్ అనేది వేరుగా చెప్పకుండా విరాట్ హిరణ్య గర్భ అంటే విశ్వరూప ఉపాసనం లేక హిరణ్య గర్భ ఉపాసనం లేక కార్యబ్రహ్మ ఉపాసనం అని పేరు. సహోవాచ గార్గ్యః ఈ విధంగా గార్గ్యుడు చెప్తున్నాడు ఏమని. య ఏవ అసౌ ఆదిత్యే పురుషః, ఈ ఆదిత్య అంటే సూర్యుడి యందు ఉన్నటువంటి పురుషః హిరణ్య గర్భుడు, సూర్యుని యందు ఉన్నటువంటి హిరణ్య గర్భుడు. ఏతమేవ అహం బ్రహ్మ ఉపాస ఇది, ఈ ఆదిత్యుడిలో ఉన్నటువంటి హిరణ్య గర్భుణ్ణే నేను బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. ఉపాస ఇది ఉపాసన చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అజాతశత్రు ఏమన్నాడు? సహోవాచ అజాతశత్రుః, ఆ బాలాకితో అంటే గార్గ్యుడితో అజాతశత్రువు ఈ విధంగా చెప్పాడు, మా ఏతస్మిన్ సంవధిష్టాః. మామై తస్మిన్ అని ఉన్నది అక్కడ, దాన్ని విభజించుకోవాలి. మా వద్దు వద్దు అని అర్థం, వద్దు వద్దు చెప్పవాకు చెప్పవాకు. మామ అంటే తెలుగులో మామ కాదు, మామ అంటే వద్దు వద్దు. ఏం వద్దంటే ఏతస్మిన్ సంవధిష్టాః, ఈ విధమైనటువంటి కార్యబ్రహ్మ స్వరూపమైనటువంటి దీని గురించి నాకు చెప్పవద్దు అని అర్థం. ఈ కార్యబ్రహ్మాన్ని గురించి నాకు చెప్పవచ్చు, నేను వీటిని ఉపాసన చేస్తున్నాను అంటున్నావు పరబ్రహ్మముగా, ఇది నాకు చెప్పవద్దు అన్నాడు. ఎందుకని? అతిష్ఠాహ అన్నారు అక్కడ అజాతశత్రువు. అజాతశత్రువును రాజు ఏమంటున్నాడు, అతిష్ఠాహ అంటే సమస్త భూతములను అతిక్రమించడి వాడును అని అర్థం. అతిష్ఠాహ సర్వేషాం భూతానాం, అన్ని భూతములకు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు నువ్వు అలా కార్యబ్రహ్మాన్ని ఉపాసన చేస్తే ఏమిటి ఫలం, దానివల్ల ఎంత ఫలం ఉంది అని చెప్తున్నారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఉపాసించేటటువంటి సంవతిష్టాహ ఇటువంటి కార్యబ్రహ్మమును ఉపాసన చేస్తుంటే, మూర్ధ అంటే ఆ కార్యబ్రహ్మానికి మూడు బిరుదులు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి అంటే, భూతానాం మూర్ధ రాజా ఇది, సర్వేషాం భూతానాం అధిష్ఠాహ అతిష్ఠాహ. ఈ కార్యబ్రహ్మమునకు ఏం పేరంటే అన్నిటినీ అతిక్రమించేవాడు అని అర్థం, చాలా గొప్పవాడు అని అర్థం. అదొకటి. తర్వాత మూర్ధ అంటే తలమానికం అంటారు. తలమానికం అంటారు మన తెలుగులో, గుర్తుందే, చాలా పాత మాట అది. తలమానికం అంటే శిరోధార్యం. ఆయన చాలా గొప్పవాడు, శిరోధార్యం, తలమానికంగా ఉంటాడు, అందరికీ తలమానికంగా ఉండేటటువంటి కార్యబ్రహ్మము అని అర్థం. అధిష్టాహ మూర్ధ. తర్వాత రాజా. రాజా అంటే దీప్తిమంతుడు అయినటువంటి ఆ కార్యబ్రహ్మము. ఆదిత్యుడు సూర్య నమస్కారాలు చేస్తాం మనం, ఆ హిరణ్య గర్భుడు సూర్యుడిలో ఉన్నాడని భావించి ఆయనకు నమస్కారం చేస్తాం. అందుకని ఒక శ్లోకం ఉంది, మనం సూర్య నమస్కారాలు చేసే ముందు హిరణ్మయేన పాత్రేణ తస్యస్యాపిహితం ముఖం తత్వం పూషణ్ అపావృణ్ సత్యధర్మాయ దృష్టయే. ఆ హిరణ్య గర్భుడు ఆ సూర్యభగవానుడిలో ఉన్నాడు కనుక మూర్ధ రాజా అన్నారు, దీప్తివంతుడు ఉన్నాడు. సో కేవల ఆదిత్య ఉపాసన గార్గుడు చేస్తున్నాడు. ఆ కేవల అంటే త్రిగుణ విశిష్ట ఆదిత్య ఉపాసన అజాతశత్రువు చేస్తున్నాడు. ఇప్పుడు బాలాకి ఏం చెప్పాడు గార్గ్యుడు, నేను ఆ కార్యబ్రహ్మమును ఉపాసన చేస్తున్నాను. ఏ కార్యబ్రహ్మము? ఆదిత్య పురుష హిరణ్య గర్భ చెప్పి ఆపేశాడు. అజాతశత్రు ఏమంటున్నాడు, నేను ఆ హిరణ్య గర్భుని ఉపాసన చేస్తున్నాను కానీ నేను త్రిగుణ విశిష్ట ఆదిత్య పురుషుణ్ణి ఉపాసన చేస్తున్నాను అన్నాడు. అంటే నువ్వు చేసుకునే చేసే ఉపాసన కంటే నేను చేసే ఉపాసన గొప్ప అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఇప్పుడు, ఆ యొక్క త్రిగుణ విశిష్ట ఆదిత్య పురుష అన్నాడు. ఏమిటి మూడు గుణాలంటే, అతిష్టాహ ఈ యొక్క ఆదిత్య పురుషుడు అన్నిటినీ అతిక్రమించిన వాడని గొప్పవాడని, మూర్ధ అంటే స్థలమానికమని ఒరే గుణం, రాజా అంటే చాలా రాజతే విరాజతే ప్రకాశవంతుడు దీప్తిమంతుడని మూడు గుణాలు కలిగినటువంటి వాడిగా విశిష్ట ఆదిత్య పురుషుడిగా నేను ఉపాసన చేస్తున్నాను. నువ్వేమో కేవల ఆదిత్య పురుషుడిగా ఉపాసన చేస్తున్నావు కనుక నా ఉపాసన వలన ఎక్కువ ఫలం ఉంటుంది నువ్వు చేసేదానికంటే అన్నాడు. అప్పుడు గార్గ్యుడి ముఖం వెలవెల పోయింది. అయ్యో ఈయనకి నాకంటే బాగా తెలిసినట్టుంది అనుకున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ, త్రిగుణ విశిష్ట ఆదిత్య ఉపాసన అజాతశత్రువు చేస్తున్నాడు. అందుకని ఆ యొక్క ఫలాలను చెప్తున్నాడు. ఏతమేవ అహం ఉపాస ఇతి, నేను ఇటువంటి త్రిగుణ విశిష్టడైనటువంటి ఈ రాజునని, ఆ ఆదిత్య పురుషుడు రాజు అని, అంటే మూర్ధ అంటే తలమానికమని శిరోధార్యమని చాలా గొప్పవాడని అన్ని అతిక్రమించిన వాడని నేను ఉపాసన చేస్తున్నాను. ఏతస్మిన్ ఈ పరబ్రహ్మ విషయమునందు నువ్వు నాకేమీ చెప్పవద్దు, సంవాదమును చెయ్యవద్దు అని అర్థం. మామా సంవాదమును, మాం సంవదిష్టాహ, మా సంవదిష్టాహ, సం ప్లస్ వద్ ధాతు, సంవదిష్టాహ నువ్వు నాతో ఏమీ సంవాదం చెయ్యవద్దు. నీకు తెలిసిన దానికంటే కూడా నాకెక్కువ తెలుసు, నేను చేసే ఉపాసన చాలా విశిష్టమైనది అని చెప్పి అజాతశత్రువు గార్గ్యుడికి చెప్పాడు. చెయ్యవద్దు చెయ్యవద్దు అని ఒకటికి రెండు సార్లు చెయ్యవద్దు చెయ్యవద్దు అని ఉవాచే అని పలికాను. ఎందుకనంటే నేను చేసే త్రిగుణ విశిష్ట ఆదిత్య పురుషుడు ఉపాసన వల్ల ఎంత ఫలం ఉందో తెలుసా? ఆ ఫలం ఏమిటిట? యహ ఏతం ఏవ ఉపాస్తే, ఎవరైతే ఈ త్రిగుణ విశిష్టుడైనటువంటి ఆదిత్య పురుషుడైన హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తారో, ఎవరైతే ఈ త్రిగుణ విశిష్టుడైనటువంటి ఆదిత్య పురుషుని ఉపాసన చేస్తారో అని వ్యజాశత్రువు చెప్తున్నాడు. ఫలశ్రుతి అంటారు. ఉపాస్తే, ఉపాసన చేస్తున్నారు సహ ఆ ఉపాసకుడు, అతిష్ఠాహ, అన్ని భూతములను అతిక్రమించిన వాడవుతాడు. సర్వేషాం భూతానాం అతిష్ఠాహ, అన్ని భూతముల కంటే, జీవరాశుల కంటే కూడా చాలా గొప్పవాడవుతాడు. సర్వేషః అతిష్ఠాహ సర్వేషాం భూతానాం, అన్ని భూతములకు ఆయన తలమానికం అవుతాడు. అన్నింటినీ అతిక్రమించిన వాడవుతాడు, అన్నింటికీ తలమానికం అవుతాడంటే ప్రధానుడు అవుతాడు అని అర్థం. ఫస్ట్ అన్నమాట ప్రధానుడు అవుతాడు అంటే రాజు అవుతాడు. వాళ్ళందరికీ రాజులాంటి వాడు ఈ ఉపాసకుడు అని నాకు తెలియను అన్నాడు. నాకు తెలుసు ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? ఇంకో నెక్స్ట్ లెసన్ చెప్పాలి. ఎవరు? గార్గ్యుడు. సూర్యుడు అయిపోయినాడు, ఇప్పుడు చంద్రుడు చెప్తాడు. చంద్రుడిని కూడా ఉపాసన చేస్తున్నాను అంటాడు. ఇదే కథ వస్తూ ఉంటుంది. తర్వాత చంద్రుడి గురించి మూడవ మంత్రంలో వస్తుంది, చదువుతాం. సహోవాచ గార్గ్య య ఏవాస చంద్రే పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయతి. సహోవాచ అజాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠాః బృహన్ పాండరవాసాః సోమో రాజేతి వా అహమేతముపాసయతి. స యః ఏతమేవ ముపాస్తే అహరహర్ సుతః ప్రసుతో భవతి వాస్యాన్నం క్షీయతే నాస్యాన్నం క్షీయతే న అస్య అన్నం క్షీయతే నా వా వా నా అన్నీ ఒకటిగానే కనపడతాయి మన పుస్తకంలో ప్రింటింగ్. న అస్య అన్నం క్షీయతే అది అర్థం. సహా ఉవాచ గార్గ్యః, గార్గ్యుడు ఈ విధంగా తన యొక్క పాండిత్యాన్ని చెప్తున్నాడు. ఏం ఉపాసన చేశాను అని. రెండవ ఉపాసన ఆదిత్య ఉపాసన చెప్పేశారు. ఇప్పుడు చంద్ర ఉపాసన. యహ ఏవ అసౌ చంద్రే పురుషః, చంద్రుడిలోనే ఈ హిరణ్య గర్భుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను. యహ ఏవ, యహ అంటే ఎవరైతే ఈ చంద్రుడిలో ఉన్నారో, ఏతమేవ అహం, ఆ యొక్క చంద్రుడిలో ఉన్న పురుషుణ్ణి నేను బ్రహ్మ పరబ్రహ్మముగా, బ్రహ్మ అంటే పరబ్రహ్మముగా ఉపాస ఇతి ఉపాసించుతున్నాను ఉవాచ అని పలికాడు. ఇట్లు పలికి అంటే మాట్లాడిన తర్వాత ప్రజాపతి చెప్తున్నాడు. సహా ఉవాచ, ప్రజాపతి ఏమంటున్నాడు? ప్రజాపతి కాదు, అజాతశత్రువు. అజాతశత్రువు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. అదే అయితే కొన్ని మారుతూ ఉంటాయి మాటలు, అంతే, దాదాపు అనే విధంగా వస్తుంటుంది. పాండరవాసాహ, నేను ఆ చంద్రుణ్ణి విశిష్ట గుణాలతో ఉపాసన చేస్తున్నాను. నువ్వేమో కేవల చంద్రుడిలో హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేశావు, కానీ నేను ఆ చంద్రుడిలో ఉన్న హిరణ్య గర్భుణ్ణి మూడు విశిష్టమైన గుణాలతో నేను ఉపాసన చేస్తున్నాను. ఏమిటి ఆ విశిష్ట గుణాలు అంటే, బృహన్ పాండర వాసాహ. బృహన్ అంటే చాలా గొప్పవాడు, అధికుడైనటువంటి వాడు అని అర్థం. గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి వాడిగా ఆ చంద్రుణ్ణి నేను ఉపాసన చేస్తున్నాను. అంటే చంద్రుడిలో హిరణ్య గర్భుణ్ణి తరుచుకుంటూ ఉపాసన చేయడం. మనకి ఇవన్నీ చాలా ఏమిటో కొత్త కొత్తగా అనిపిస్తుంది. తెలుసుకోవడం కోసం ఉపాసన అంటే ఏమిటి, ఎలా చేసేవాళ్ళు అని తెలుసుకోవాలి. బృహన్ అధికుడని, తర్వాత పాండరవాసాహ తెల్లని వస్త్రాలు. పాండు అంటే తెలుపు రంగు, వాస అంటే వస్త్రం. పాండరవాస అంటే తెల్లని వస్త్రమును ధరించిన వాడిగా. చంద్రుడు అంటే మనం ఏదో ఆ బింబం అనుకుంటాం. చంద్రదేవత, ఆ చంద్రదేవతలో హిరణ్య గర్భుణ్ణి ధ్యానం చేయటం, పరబ్రహ్మాన్ని. ఆ చంద్రుడు తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా భావించి ధ్యానం చేయడం. ఎలా భావించి చేస్తే అలాగే మనకు ఫలం వస్తుంది. యద్భావం తద్భవతి. అందుకని మంచిగా ఊహించాలి అన్నీ, గొప్పగా ఊహించుకోవాలి అన్నీ. ఊహించుకునేది అయితే మంచిగా ఊహించుకోవచ్చు కదా మనం, గొప్పగా మంచిగా చక్కగా అందంగా మంచి భావనతో ఊహించుకుంటే మన మనస్సు కూడా ఆనందంగా సంతోషంగా అందంగా ఉంటుంది. ఆ మనస్సు ఆనందంగా సంతోషంగా ఉండడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్నే థాట్ పవర్ అంటారు, ఆలోచన శక్తి. లేకపోతే ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో ఆలోచనలు, భయంతో ఉన్న ఆలోచనలు, అన్నీ నెగిటివ్ ఆలోచనలు అన్నమాట. అన్ని సమస్యలు సమస్యలు నాకనే ఆలోచనలు. ఆ ఒక చిన్న ఉదాహరణ గుర్తుపెట్టుకుంటే చాలు. సీసాలో జ్యూస్ ఉంటుంది కదా, మ్యాంగో జ్యూస్. అది సీసా గ్లాస్ నిండా మ్యాంగో జ్యూస్ పోసిచ్చాం. తాగేటప్పుడు హాయిగా ఎంత బాగుంది రుచి, ఎంత చక్కని రసం ఇది అని చెప్పి ఆనందించవచ్చు కదా. అది ఆనందించకుండా కింద చూస్తాడు బాటమ్, ఎంత అయిపోతున్నదో అయిపోతున్నదో అయిపోతున్నదో. ఖాళీ అవుతున్నది చూస్తాడు కానీ ఇంకేం ఆనందిస్తాడు. దాదాపు మనుషులందరూ అంతే. భగవంతుడు జీవితాల్లో మనకిచ్చిన వాటిని ఆనందించడం చేతగాక 99 ఇచ్చాడండి, 1 ఇవ్వలేదు అనుకోండి. 1 కూడా ఇచ్చేస్తే ఇంకేముంది, మనం భగవంతుడు అయిపోతాం. మనం 99 వరకు మనకి ఇచ్చాడు, లేకపోతే 95 వరకు మనకు అన్ని ప్లస్ పాయింట్లే, అన్నీ ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ 5% చూసుకుంటూ ఉంటాం మనం, అది లేదు ఇది లేదు. 5%లో ఇది 95 కనిపించదు. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటాం. లేకపోతే ఏముందంటే 5%లోని దుఃఖంతో ఈ 95 ఆనందించలేము. ఈ 95% ఇచ్చిన దాన్ని ఆనందించలేము. 5% లేదు లేదు అని చెప్పి దిగులుతో ఇంకా ఉన్నదాన్ని ఆనందించకుండా ఇంకా దిగులు పడుతూనే ఉంటుంటాం. ఇది మనుషులు చేసేటటువంటి వ్యవహారం ప్రపంచంలో. వీడిని ఏమంటారు, తెలివి తక్కువవాడు అంటాడు, అనింటెలిజెంట్ పర్సన్ అంటారు. అవునా, అందుకని భగవంతుడు మనకిచ్చినటువంటి అన్నిటినీ కూడా చక్కగా మెచ్చుకుంటూ ఆనందంతో ఆయనకు మన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. నీకు ఏమి ఇచ్చేదయ్యా, నేను ఇన్ని ఇచ్చావు నాకు, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, నేను ధన్యవాదములని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే ఆయనకి సంతోషం, ఇంకా ఇస్తాడు. మనం అట్లా ఇవ్వ చేయకుండా ఇట్లా చేస్తేమంటాడు, మరి వీడికి ఎంత ఇచ్చినా కూడా ఆనందం తాగినట్టు ఉంటుంది ముఖం. ఎంత ఇచ్చినా అంతే, వీడికి ఇంకెందుకులే అని ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు. అందుకని ఇక నుంచి ఏమిటి, ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, చెప్పినా కూడా గుర్తుండదు. మళ్ళీ పాత కథకే వస్తుంటాం, పాత కథకే వస్తూ ఉంటాం మనం. అలా వస్తే ఏమైపోతుందంటే మనం వీక్ అయిపోతాం, బలహీనం అయిపోతాం. మనం ఉన్న చోట వాతావరణం మన వలన మనుషులకి సంతోషం ఉండదు. మనము సంతోషంగా ఉండం, వాళ్ళు సంతోషంగా ఉండలే. కనుక తెలియగలవాడు వివేకవంతుడు చక్కగా ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఒక మంచి ఆర్టికల్ చదివాను, నేను హ్యాపీనెస్ అంటే సంతోషం అంటే అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, కష్టాల్లో కూడా సంతోషంగా జీవించగలిగేవాడే నిజమైన సంతోషి. సంతోషం అనేది వచ్చేది కాదు, అది సంతోషం ఎక్కడి నుంచో రాదు. అసలు హ్యాపీనెస్ విల్ నెవర్ కమ్. సంతోషం అనేది నేను నా అంతట నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఏ పరిస్థితులు కూడా నన్ను దుఃఖపెట్టలేవు. అందుకని అటువంటి ఆనందం, అందుకని ఇప్పుడు అజాతశత్రువు అన్ని చూడండి మంచి ప్లస్ పాయింట్లే చూస్తున్నాడు. పాండరవాసః, పాండరవాసః అధికః బృహన్, అధికుడు అధికుడు అంటే అధికుడు అవుతాడు. ఇప్పుడు ఇందాక మొదటి దాంట్లో మూడు విశిష్ట గుణాలు చూసాం రెండవ మంత్రంలో. అలా కనుక చూస్తే తాను రాజు అవుతాడు, తాను అందరికీ తలమానికం అవుతాడు. ఆయన ఆదిత్యుల్లో ఉన్న పురుషుడు మూర్త అని చూస్తే నేను మూర్త అయిపోతాను, నేను తలమానికం అవుతాను. సర్వభూతానాం అధిష్ఠాహ, అన్ని భూతములకు అధికుడుగా ఉంటాడంటే నేను అట్లాగే అవుతాను. అది అక్కడ బెనిఫిట్ అన్నమాట, ఎలా చూస్తే నేను అలా అవుతాను అని దాని యొక్క అర్థం. రాజు రాజుగా అని చూస్తే నేను రాజునవుతాను, అందరు నాకు సేవకులు ఎక్కువ మంది ఉంటారు, రాజుగా ఉంటాను. చూశాను అది యద్భావం తద్భవతి అంటే అదే, ఏ విధంగా మనం భావన చేసి ఉపాసన చేస్తే ఆ విధంగా ఫలం పొందుతాము అని అర్థం. ఇక్కడ కూడా అంతే, పాండరవాసాహ తెల్లని వస్త్రమును ధరించిన వాడు. తర్వాత సోమో రాజా ఇతి, సోమ అంటే చంద్రుడు. ఎందుకు సోమ అన్నారంటే ఆయనలో ఉన్నట్టు ఆయన పేరు సోమ. ఈ సోమ తీగ కూడా ఉంటుంది, సోమయాగం చేసేవాళ్ళు సోమ తీగ, తీగ అని ఏమంటారు క్రీపర్, సోమలత. సోమలత అనే వృక్షం చంద్రకాంతి వలన దాని కిరణాల వలన పెరుగుతుందట అది, అందుకని దాని పేరు సోమలత. సోమయాగం చేయాలంటే సోమలత నుంచి సోమ ఆకుల్ని తీసుకొని ఆ ఆకుల్ని బాగా గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి, తీసి దాన్ని యాగంలో హవనం చేయాలి, వెయ్యాలి, ఆఫరింగ్ అన్నమాట. అలా వేస్తే సోమయాగం చేసేటప్పుడు సోమో రాజా అని ఇతనికి ఏమేమి ఫలితాలు వస్తాయని చెప్తారు తర్వాత. అలా భావించి నేను ఉపాసన చేస్తాను అంటే సోమో రాజ అంటే చంద్రుడే యజ్ఞమునకు ఉపయోగమైనటువంటి సోమలత అని, చంద్రుడే యజ్ఞానికి ఉపయోగపడేటటువంటి సోమలతకు రాజా ఆయన, అది సోమో రాజా అని అర్థం. సోమయాగం చేయాలంటే ఇంత పంక్చువల్, కరెక్ట్గా క్లాస్ టైంకి వస్తాడు ప్రతి వారం. సోమో రాజ అంటే సోమలతకు, ఏ సోమలత రసం తీసి యజ్ఞానికి ఉపయోగిస్తారో ఆ సోమలతకు రాజు చంద్రుడు అని నేను భావించి ఆ హిరణ్య గర్భుణ్ణి అందులో ఉపాసన చేస్తానన్నాడు. చూశారా అది. తర్వాత సోమో రాజా ఇతి, ఈ ఔషధాలన్నిటికీ చంద్రుడు రాజు అన్నమాట. అన్ని హెర్బ్స్ అంటారు చూసారా, ఔషధాలు హెర్బల్ అంటారు, ఔషధాలన్నిటికీ ఆ చంద్రకాంతి ఉంటే తప్ప అవి పెరగవుట అని చెప్పి ఆయన రాజా. ఏతమేవ అహం ఉపాస ఇతి, నేను ఈ విధంగా త్రివిధ విశిష్ట గుణ హిరణ్య గర్భ ఉపాసన చంద్రుడిలో నేను ఈ విధంగా ఉపాసన చేస్తాను అన్నాడు. కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు నాకు చెప్పవాకు, నువ్వు చేసే ఉపాసన విశిష్ట గుణాలు లేకుండా నువ్వు కేవల చంద్ర ఉపాసన చేస్తున్నావు, కనుక ఏతస్మిన్ మామా సంవదిష్టాహ, నువ్వు నాకు ఈ యొక్క ఉపాసన గురించి నాకు చెప్పవద్దు, చెప్పవద్దు, ఈ సంవాదం నాతో చెయ్యవద్దు అన్నాడు. ఉవాచ హ అని పలికాడు. ఎందుకనంటే ఫలం చెప్తున్నాడు ఇప్పుడు. యహ ఏవం అంటే పూర్వం చెప్పబడినటువంటి విశేషణములతో పాండరవాసాహ సోమో రాజ బృహన్ అని మూడు రకాలుగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ విశేషణములతో ఉపాసన చేస్తారో ఆ పురుషుణ్ణి హిరణ్య గర్భుణ్ణి అని అర్థం. ఉపాసన చేస్తారో చంద్రుడు ఆలంబనం, హిరణ్య గర్భుడేమో ఉపాసన పరబ్రహ్మంగా భావించి హిరణ్య గర్భుణ్ణి చంద్రుడిలో ఉపాసన చేయడం. అలా చేయడం వలన ఈ విధంగా తస్య అంటే ఆ యొక్క ఉపాసకుడికి మనం చేర్చుకోవాలి. ఆ ఉపాసకుడికి ఏమిటి ఫలం అంటే సహా అహరహ, అటువంటి చంద్రమండములందు అభిమానము కలిగినటువంటి హిరణ్య గర్భుడు ఉన్నాడు కదా, సహా ఆ పురుషుడు ఎవరైతే చంద్రమండలంలో హిరణ్య గర్భుడు ఉన్నాడో అటువంటి హిరణ్య గర్భుణ్ణి అహరహ ప్రతిదినము అని అర్థం. అహరహ అంటే ప్రతిదినము, అంటే ప్రతిదినం అంటే ఏంటి, యజ్ఞమునందు ప్రతిరోజు చేసే యజ్ఞమునందు. సుతః, సుతః ప్రసుతః అని రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. సుతః అంటే కొడుకు అని అర్థం కాదు ఇక్కడ. సుతః ప్రసుతః ఈ విధంగా ప్రకృతి స్వరూపుడై ఉన్నాడు. ప్రసుతః అంటే వికృతి, ప్రకృతి వికృతి స్వరూపాలతో ఆయనే ఉన్నాడు. అంటే ఏమిటి ప్రకృతి వికృతి? సుత అంటే అర్థం కాలేదు, ప్రకృతి అన్నాం. ప్రకృతి అంటే అర్థం కాలేదంటే అప్పుడు ప్రకృతి అంటే కర్మ, సుత అంటే కర్మ అని అర్థం. కర్మకు ట్రాన్స్లేషన్ కావాలా? అక్కర్లేదు. సుత కర్మ ప్రకృతి అని, కర్మ సాధనాలు వికృతి. సుత ప్రసుత కర్మ, కర్మ సాధనాలు. ప్రకృతి అంటే కర్మ, వికృతి అంటే కర్మ సాధనాలు. సుత అంటే ప్రకృతి, ప్రకృతి అంటే కర్మ. ప్రసుత అంటే కర్మ సాధనం, ప్రసుత అంటే వికృతి, వికృతి అంటే కర్మ సాధనం. సోమయాగం కర్మ కదండి. సోమయాగంలో వేసేటటువంటి సోమరసం ఏమవుతుంది? ఆ కర్మకు సాధనం అవుతుంది, యాక్సెసరీస్ అంటారు ఆ కర్మ సాధనం. ఇవన్నీ కూడా అవుతున్నాడు. ఈ యొక్క ఉపాసకుడు కూడా ఆ ఫలాలను పొందుతున్నాడు అని అర్థం. ఆ ఉపాసకుడికి ఏమిటి ఫలము? ఈ విధంగా చేస్తే సోమరసం చేసేట సోమరసంతో యాగం చేసేటటువంటి సామర్థ్యం కలుగుతుందట ఈయనకి. సోమరసంతో చేసే యాగం సామర్థ్యం. సోమో భూత్వా రసాత్మక అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనే సోమరసంగా ఉన్నాను అని అన్నాడు. అదేవిధంగా ఇక్కడ సుతప్రసుత భవతి, ఎవరైతే ఈ యొక్క త్రిగుణాలతో చేస్తారో ఆ వ్యక్తి సామయాగాన్ని చేయడానికి అర్హుడవుతాడు. యజ్ఞం చేయడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు సోమయాగం చేయడానికి. అంతేకాదు అన్నం బాగా పుష్కలంగా లభిస్తుంది. అన్నం న క్షీయతే, అస్య అన్నం న క్షీయతే, ఆ అతనికి అన్నము క్షీణించదు. అంటే భోగాలేవి క్షీణించవు. అన్నం అంటే ఇక్కడ తినే అన్నం మాత్రమే కాదు, ఏ యొక్క భోగాలైనా అనుభవించేవే కదా, అవి ఎప్పుడు క్షీణించవుట. అనుభవం జీవితాంతం ఫుల్గా అనుభవిస్తాడు ఆనందంగా. న క్షీయతే అని అర్థం. తర్వాత శ్లోక మంత్రం చదువుతాం, నాలుగవ మంత్రం. ఇప్పుడు సూర్యుడైపోయినాడు, చంద్రుడైపోయినాడు, విద్యుత్, విద్యుత్లో ధ్యానం చేయడం. కనుక ఇప్పుడు ఫలం ఏం చేయగలను? సోమయాగం చేయగలడు, సోమలత ద్వారా తీయగలిగినటువంటి రసాన్ని ఉపయోగించి సోమయాగం చేయగలడు అని చెప్పారు. ఎప్పుడు తీయాలట రసం? ప్రాతస్సవనం, మాధ్యందిన సవనం, సాయం సవనం. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అట్లన్నమాట. ఐదవ మంత్రంలో విద్యుత్తు గురించి ఉపాసన. నాలుగవ మంత్రం సహోవాచ గార్గ్యః య ఏవాసో విద్యుతి పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుః జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః తేజస్వీతి వా అహమేతముపాసయితి సయ ఏతమేవముపాస్తే తేజస్వీహ భవతి తేజస్వినీ హాస్య ప్రజా భవతి. విద్యుత్తు అంటే మెరుపు, ఆకాశంలో వచ్చే మెరుపు మీద ఆ మెరుపులో హిరణ్య గర్భుణ్ణి తలుచుకొని ధ్యానించడం. మనం మెరుపు వస్తే కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకొని ధ్యానం చేయం. ఎందుకంటే మెరుపు వచ్చి ఆగిపోతే ఇంకా చీకటిగా కనపడుతుంది లోకం అంతా మనకు. ఎందుకంటే మెరుపు చూడటం వల్ల వెంటనే ఇదంతా కూడా చీకటిగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రకృతిని ఎలా ఆరాధించేవాళ్ళు మన వాళ్ళని మనం తెలుసుకోవాలి. భగవంతుడు వేరుగా చూడటం, ప్రపంచాన్ని వేరుగా చూసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. దేవుడు వేరు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు అనుకుంటాం మనం. కానీ మన ఋషుల యొక్క భావన ఏంటంటే దేవుణ్ణే ఈ ప్రపంచంగా భావించి చంద్రుడు సూర్యుడుగా విద్యుత్తుగా అన్ని భావించి పంచభూతాలుగా భావించి పూజ చేస్తారు, ధ్యానిస్తారు, ఆరాధిస్తారు. అప్పుడేమవుతుందంటే మనకు ఈ ప్రపంచం మీద ద్వేషం, రాగద్వేషాలు తగ్గిపోతాయి. ఇదంతా భగవంతుడిదే. నేను ఈ యొక్క ప్రపంచానికి ఓన్లీ మేనేజింగ్ ట్రస్టీగా ఉంటాను. అప్పుడు మనకు అభిమానం ఉండదు దీని మీద, ఏమిటి నాది అనే అభిమానం ఉండదు, అహంకారం మమకారం తగ్గుతాయి. ఎప్పుడైతే భగవంతుడిగా ఆరాధిస్తాను, అది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఏమిటండి ఈ కథ, చంద్రుని ఉపాసన, సూర్యుడు ఉపాసన? ప్రతి ఒక్క మంత్రానికి ఒక మెసేజ్ ఉంటుంది, సందేశం. ఆ మెసేజ్ని మనం గనక గమనిస్తే చక్కగా ఉంటుంది చదవడానికి, వినడానికి కూడా. ఏ విధంగా విద్యుత్తుని ఆరాధించారు వాళ్ళు, చంద్రుణ్ణి ఆరాధించారు, సూర్యుడిని ఎందుకు ఆరాధించారంటే అసలు భగవంతుడే కదా ఆ రూపాల్లో ఉన్నాడు కనుక కంటికి కనపడుతున్న భగవంతుడు ఆయన. మనం అనుకుంటాం ఎక్కడో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు స్వామీజీ, పూజ్య స్వామీజీ జోక్గా చెప్తుంటారు, డ్రైవర్ అనగానే డ్రైవర్ గుర్తుకొస్తాడు మనకు, కార్పెంటర్ అంటే కార్పెంటర్ గుర్తుకొస్తాడు, సర్వెంట్ సర్వెంట్ ఒక మనిషికి తెలుసు మనకు సర్వెంట్. అట్లాగే ఒక్కొక్క గోల్డ్ స్మిత్, కంసాలివాడు, పద్మశాలివాడు, వీవర్, ఇవన్నీ ఉన్నాయి కదా, కుమ్మరివాడు అనగానే వాడు గుర్తుకొస్తాడు. అట్లా ఆ పేర్లకి ఆ వ్యక్తులు మనకు తెలుసు, టక్కని వాళ్ళు గుర్తుకొస్తారు. కుక్కర్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? కుక్కు చేసేవాడు కుక్కర్, కుక్కర్ గుర్తుకొస్తుంది, లేకపోతే కుక్కు గుర్తుకొస్తాడు. ఈశ్వర అంటే ఎక్కడ గుర్తుకొస్తాడు? నార్మల్గా ఎక్కడున్నాడండి ఆయన, పోనీ ఆయన కార్పెంటర్ అనగానే కార్పెంటర్ గుర్తుకొచ్చాడు, డ్రైవర్ అనగానే డ్రైవర్ గుర్తుకొచ్చాడు, సర్వెంట్ అనగానే సర్వెంట్ గుర్తుకొచ్చింది, ఈశ్వర ఎవరు కనపడలేదే ఎక్కడ అంటాడు. ఎలా తెలుసుకోవాలి? దేవుడు అనేవాడు ప్రపంచ రూపంలో ఉన్నాడు కనుక ప్రపంచమే భగవంతుడి రూపం. కరెక్ట్గా విశ్వరూపం అదే చూస్తున్నాం మనం ఇప్పుడు. విశ్వరూపంలో కూడా ఆ భగవంతుడి రూపమే కదా అంతా. ఇక్కడ కూడా చంద్రుడు, సూర్యుడు, విద్యుత్ ఇవన్నీ కూడా భగవంతుడి రూపాలు. అది భారతీయ తత్వం. విదేశాల వాళ్ళకి అట్లా కాదు, అది సోలార్ ఎనర్జీ, సోలార్ బల్బు, సోలార్ ఎనర్జీ అంటారు, మూన్ లైట్. చూడండి, మనం తదియ చంద్రుణ్ణి ఆరాధిస్తాం, పౌర్ణమి చంద్రుణ్ణి ఆరాధిస్తాం, అమావాస్య ఎన్ని రిచువల్సో అమావాస్యకి. ఇంకా సూర్యుడికి అంతే, సూర్యోదయం ఆ సూర్య పొంగల్, సూర్యుడిని ఎంత ఆరాధిస్తాం చూడండి మనం. మనకు వాళ్ళు ఏదో ఒక ఎలిమెంట్స్గా మనం చూడం, దేవతగా చూస్తాం, సూర్యదేవత, చంద్రదేవత, విద్యుత్ దేవత. ఈ భావన ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రుణ్ణి చేస్తుంది, మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది. ఏదైతే నేను పవిత్రంగా చూస్తానో మన భావనలే మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాయి, మన భావనలే మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్తాయి. గొప్ప భావన లేదనుకోండి, హీనమైన భావనలు ఉంటే హీనంగానే ఉంటాం. దీన్నే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. మన భావనల్ని మనం ఉన్నతంగా ఉంచుకుంటే మనం ఉన్నతంగా వెళతాం, జీవితం ఉన్నతంగా ఉంటుంది. కనుక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మనకి ఇక్కడ మెసేజ్, సందేశం. విద్యుత్ అన్నారు. ఆ విద్యుత్తులో ఏం చేశాడట గార్గుడు చెప్తున్నాడు, నేను విద్యుత్తులో ఆ పురుషుణ్ణి ధ్యానిస్తాను. ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస్తే. నేను ఈ యొక్క విద్యుత్తు యందు, మెరుపు అంటాం తెలుగులో మనం, బ్రహ్మని ఉపాసిస్తాను అని, ఆ బ్రహ్మము నాకు తెలుసు అన్నాడు. కార్యబ్రహ్మం తెలుసన్నాడు. ఈ విధంగా చెప్పినప్పుడు అజాతశత్రువు ఏమన్నాడు, కాశీరాజు అయినటువంటి అజాతశత్రువు, ఓ గార్గ్య, తేజస్వీతివై తేజవంతుడైనని నేనెట్లా చేస్తానో తెలుసా ఉపాసన విద్యుత్తు మీద? కేవలం విద్యుత్తు మీద చెయ్యను నేను, తేజస్వరూపం అంటే ప్రకాశమైనటువంటి స్వరూపాన్ని భావించి చేస్తాను. తేజస్విని, తేజస్వి ఇది తేజోవంతుడే అని ఏతం ఆ పురుషుణ్ణి అహం నేను ఉపాసించుతున్నాను. ఉపాస్తే ఏతస్మిన్ ఆ పురుషస్వరూపమును బ్రహ్మమునందు నువ్వు చేసే ఉపాసన నాకు చెప్పవాకు. నువ్వు చేసే మామా మామా సంవధిష్ఠాహ నువ్వు నాకు చెప్పవద్దయ్యా అన్నాడు అని పలికాడు. ఎందుకంటే నేను చేసే ఉపాసన గొప్పది. యహ ఏవం, ఎవరైతే తేజోవంతుడైనటువంటి వాడు ఈ విద్యుద్దేవత, ఈ విద్యుద్దేవతలో విద్యుత్తు ఇట్సెల్ఫ్ జడం, అందులో ఉన్న చైతన్యం సూక్ష్మ ప్రపంచ సహిత హిరణ్య గర్భ, చైతన్య సహిత హిరణ్య గర్భ, ఆయన మెరుపులో నేను ధ్యానిస్తున్నాను తేజోరూపంగా అన్నాడు. తేజోరూపంగా ధ్యానించడం వలన ఏవం, పూర్వం చెప్పినట్లుగా ఏ విధంగా అంటే తేజస్వి ఇది, అలా చేయడం వలన ఏమిటో ఫలం తెలుసా? అలా ఉపాసకుడికి చేసిన వానికి తేజస్వీహ తేజవంతుడైనట్టు అవుతాడు, అతడు కూడా తేజోవంతుడవుతాడు. చాలా బుద్ధి మనసు ఇంద్రియాలన్నీ కూడా తేజోవంతంగా ఉంటాయి. కళ్ళు ముక్కు చెవులు మనసు ఇవన్నీ కూడా చాలా అంటే క్రియేటివిటీగా ఉంటుందన్నమాట. క్రియేటివిటీ అంటే తెలుసు కదా, చాలా చురుకు చురుకుగా ఉంటారన్నమాట. చక్కగా అంతఃకరణం ఇంద్రియాలు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కాళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తాయి. తేజోవంతులుగా ఉంటారు, ప్రకాశవంతంగా ఉంటారు. ఎప్పుడు దిగులు చింత భయంతో ఉండేవాళ్ళు ఏం ప్రకాశంగా ఉంటారండి, మీరే చెప్పండి. తేజస్సు గురించి, తేజస్వి గురించి ఆలోచిస్తే తేజస్సంపన్నులు అవుతారు. తేజస్సంపన్నులు కాకుండా ఎప్పుడు డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్, డార్క్ సైడ్ ఆఫ్ ద లైఫ్ అంటే ఏమిటి, చీకటి కోణాలు. సీరియల్ ఏదో ఉందనుకుంటా, చీకటి కోణాలు, అదొక సీరియల్ అండి. ఎందుకు చీకటి కోణాలు? డార్క్ యాంగిల్స్ అట, కోణం అంటే యాంగిల్, డార్క్ యాంగిల్స్, చీకటి కోణాలు. ఏదైనా కథలు ఇవన్నీ కూడా మనలో ఉత్సాహాన్ని, ఒక సందేశాన్ని ఇచ్చి మనల్ని మంచి మార్గంలోకి తిప్పేవిగా ఉండాలి. చీకటి కోణాలు అది ఎడ్డింగ్ చూస్తేనే సినిమా పేరు కూడా అట్లాగే ఉంటున్నాయి ఈ రోజుల్లో. చీకటి కోణాలు అయిపోయి ఉంటుంది మనస్సు అంతా, వెలుగు కోణాల వైపు ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు అంతా చీకటి కోణాలలోనే నిండిపోతుంది. మంచి కోణాలు ఏమన్నా ఉన్నా కూడా ఎక్కవవి మనకు, అవన్నీ కూడా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటాయి మనకు. అందుకని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి ముఖం, ఆనందంగా. అసలు నవ్వుతున్నట్లే ఉంటుంది ఎప్పుడు చూసినా ముఖం అన్నాను, స్పెషల్గా నవ్వక్కర్లేదు. ఆ నవ్వి 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 స్పెషల్గా ముఖం నవ్వుతున్నట్లే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసులో, ప్రశాంతంగా ఉంటుంది, తృప్తి. తృప్తి ఉన్నవాడు దీప్తిమంతుడుగా ఉంటాడు. దీప్తి అంటే తేజస్సు అని అర్థం. సరే, తేజస్వి అవుతాడు. అంతేకాదు అతనికి పిల్లలు కూడా ప్రజాహ సంతానం, అస్య ప్రజాహ అతని యొక్క సంతానం కూడా తేజస్వీహ భవతి, తేజస్సు కలవాళ్ళు అవుతారు. పిల్లలు తేజస్సుగానే ఉంటారు, బ్రిలియంట్గా ఉంటారు, చాలా మేధస్సంపన్నులై ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చాలా తేజస్సంపన్నులు అవుతారు అని చెప్పారు. తర్వాత మంత్రం చదువుతాం, 5వ మంత్రం. సహోవాచ గార్గ్యః యః ఏవాయమాకాశే పురుషః యః ఏవాయమాకాశే ఏతమేవాహం బ్రహ్మోపాసయితి. సహోవాచాజాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్టాః పూర్ణమప్రవర్తీతి వా అహమేతముపాసయితి. సహాయః ఏతమేవముపాస్తే పూర్యతే ప్రజయా పశుభిః నాన్యస్మాన్ లోకాత్ ప్రజోద్వర్తతే. స్మాన్ లోకాత్ ప్రజోవర్తతే. అదే కథ. సహ గార్గ్యః ఉవాచ, నేను ఉపాసన చేశాను. ఇప్పుడు పంచభూతాల గురించి చెప్తున్నారండి. సూర్యుడు చంద్రుడు విద్యుత్ అయిన తర్వాత ఆకాశ వాయు అగ్ని ఆపహ పృథివీ, ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్క మంత్రం, 5, 6, 7, 8, 9 అట్లా. నేను ఈ యొక్క హిరణ్య గర్భ పురుషుణ్ణి ఆకాశం మీద ఆకాశ రూపంలో ధ్యానం చేస్తాను అన్నాడు. ఏతమేవ అహం బ్రహ్మ ఉపాస ఇది, నేను బ్రహ్మముగా భావించి హిరణ్య గర్భుణ్ణి ఆకాశ రూపంలో ధ్యానిస్తాను. అప్పుడు అజాతశత్రువు అన్నాడు, చెప్పవాకు నాయన, నాకు నేనైతే ఏం చేస్తాను అని అన్నాడు. అజాతశత్రువు ఆ యొక్క ఆకాశంలో పూర్ణం అప్రవర్తీతివై, అంటే పూర్ణం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు అనే భావనతో నేను ఉపాసన చేస్తాను. ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది కదా, ఆ హిరణ్య గర్భుడు కూడా అంతా వ్యాపించి ఉంటాడు అని నేను ధ్యానం చేస్తాను. అప్రవర్తీతివై, ముందేమో పూర్ణం అంటేనేమో అంతటా నిండి ఉంటాడు అని, అప్రవర్తీతివై అంటే ఆ ఆకాశం అక్రియ, ప్రవర్తనం అంటే క్రియ, అప్రవర్తనం అంటే క్రియ లేకుండా ఉండడం, క్రియారహితుడిగా నేను ఆ హిరణ్య గర్భుణ్ణి ఆకాశంలో ధ్యానిస్తానన్నాడు. అప్రవర్తీతివై, క్రియారహితుడని ఆయనని నేను ఉపాసన చేస్తాను అన్నాడు. ఇలా చేస్తే ఏమిటి ప్రయోజనం అనేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.